अथवा योगिनामेव कुले भवति भीमताम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम्। భావం భాష్యం చెప్పినది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మట కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైనటువంటి యోగుల ఇంట జన్మమునందును, కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా ఉండును. భాష్యం: జీవితారంభము నుండియే శిశువునకు ఆధ్యాత్మిక ప్రోత్సాహము లభించును కనుక జ్ఞానవంతులైన యోగుల ఇంట లేదా భక్తుల ఇంట జన్మము అత్యంత ఘనముగా ఇచ్చట కీర్తించబడింది. ఇటుది ఆచార్యుల వంశమునందు లేదా గోస్వాముల వంశమునందు జన్మించుట అత్యంత ప్రత్యేకమైనది అయి ఉన్నది. అట్టి వంశముల వారు సంస్కృతి మరియు శిక్షణ కారణమున జ్ఞానవంతులను భక్తులను అయ్యిందురు. తత్కారణమున వారు ఆధ్యాత్మిక ఆచార్యులు కాగలరు. భారతదేశమునందు అటు ఆచార్యుల వంశములు అనేకమున్నను విద్య మరియు శిక్షణ లోపించినందున అవి ప్రస్తుతం పతనమునొంది ఉన్నవి. అయినను భగవత్కరుణచే అటు వంశములు కొన్ని ఇంకనూ తరతరములుగా భక్తులను వృద్ధి చేయుచునే ఉన్నవి. అటువంటి వంశములను జన్మించుటైనది నిశ్చయముగా మిక్కిలి అదృష్టకరమైన విషయం. భగవత్ కృపచేతనే నా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములలో జన్మించుటకు అవకాశమును పొందితిని. ఆ విధముగా జీవితారంభం నుండియే మేము శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుత సేవ యందు సుశిక్షితులమై తదుపరి దివ్యమగ భగవత్ సంకల్పము చేత ఒకరినొకరు కలుసుకుంటుంది. శ్రీల ప్రభుపాదికి అందరూ చెప్పండి మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత యథాతథంలో ధ్యాన యోగం అనేటువంటి ఆరో అధ్యాయంలో 42వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయం ప్రారంభం అయ్యే ముందుగా 5వ అధ్యాయం చివరిలో శాంతి సూత్రాన్ని చెప్పాడు కృష్ణుడు. ఏమిటా శాంతి సూత్రం? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృశ్యతి. సకల యజ్ఞాలకు సకల తపస్సులకు నన్నే భోక్తగా తెలుసుకున్నటువంటి వాడు, సకల లోకాలకు సకల దేవతలకు నన్నే అధిపతిగా అర్థం చేసుకున్నవాడు, సకల జీవులకు నన్ను సన్నిహితమైనటువంటి శ్రేయభిలాషిగా ఎరిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతిని పొందుతాడు అని చెప్పి భగవంతుడు ఆ శ్లోకంలో చెప్పాడు. ఆరోగ్యం ప్రారంభమైన తర్వాత కృష్ణుడు త్యాగి అంటే ఎవరు, యోగి అంటే ఎవరు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితం అంటే అన్నీ త్యజించడం అని చెప్పి అనుకుంటాం, భౌతిక జీవితం అంటే అన్ని భోగించడం అని చెప్పి అనుకుంటాం. ఆరోగ్యం మొదట్లోనే కృష్ణుడు చెప్తున్నాడు ఎవరు నిజమైనటువంటి త్యాగి. ఈ ఇంద్రియ కర్మలను వదిలిపెట్టిన వాడు నిజమైన త్యాగి కాదు. ఇంద్రియ కర్మలు చేస్తూనే దాని ఫలితం పట్ల ఆసక్తిని వదిలిపెట్టి కర్మలు చేసేటువంటి వాడు త్యాగి. మరి యోగి అంటే ఎవరు? ఇంద్రియ కర్మలను వదిలిపెట్టకుండా ఇంద్రియ కర్మలు చేస్తూనే వాటి ఫలితం పైన ఆసక్తి లేకుండా ఆ ఫలితాన్ని కృష్ణుడికి అర్పించేటువంటి వాడు యోగి. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే ఇంద్రియ భోగాన్ని త్యజించనిదే ఎవరూ కూడా యోగి కాలేడు. కర్మ యొక్క కర్మను వదిలినా కానీ కర్మ యందు ఆసక్తిని, కర్మ ఫలితం పట్ల ఆపేక్షని వదలనిదే ఎవడూ త్యాగి కాలేడు అని చెప్తున్నాడు. ఈ రెండు చెప్పిన తర్వాత చిన్నగా భగవంతుడు మనస్సు గురించి చెప్తున్నాడు. ఆరోగ్యం అంతా కూడాను మనస్సుకు సంబంధించింది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యక్తిగత ప్రయత్నంతో తనకి మనస్సును ఉపయోగించుకుని తనను తాను ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సరైనటువంటి శిక్షణ ఇస్తే ఈ మనస్సు సన్నిహిత మిత్రుడిగా పనిచేసి నిన్ను ఈ బంధం నుంచి విడిపిస్తుంది. సరైన శిక్షణ గనక ఇవ్వకపోతే ఇదే మనస్సు బద్ధ శత్రువుగా మారి నిన్ను కర్మలలో బంధిస్తుంది అన్నాడు. కాబట్టి మనస్సును జయించాలి. మనస్సును జయించడం వల్ల మనకు ఒరిగేటువంటి లాభం ఏంటి? జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. మనస్సును జయించిన వాడికి లాభం ఏంటంటే పరమాత్మ సమాహితగా పరమాత్మునికి దగ్గరవుతాడు. పరమాత్మునికి దగ్గరవడం వల్ల లాభం ఏమిటంటే శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాల్లో సమదృష్టితో ఉంటాడు. ఆరోగ్యం అంతా కూడా భగవంతుడు కేంద్రీకరించి చెప్పింది ఏమిటంటే మనస్సు గురించి. ఆ మనస్సును ఏ విధంగా నిగ్రహించాలి అనే విషయాన్ని గురించి చెప్పాడు. 5వ అధ్యాయం చివరిలో శాంతి గురించి చెప్పాడు. శాంతి దేనికి సంబంధించినటువంటి అంశం? శాంతి ఏ ఇంద్రియానికి సంబంధించిన అంశం? మనస్సుకి సంబంధించింది. మనశ్శాంతి లేకుండా పోయిందండి అంట. మనస్సుకు సంబంధించినటువంటి విషయం కనుక శాంతి సూత్రం చెప్పిన తర్వాత భగవంతుడు మనస్సుకు ఏ రకమైన శిక్షణ ఇస్తే ఆ శాంతి సూత్రం జీవితంలో మనం అవలంబించవచ్చు నేర్పిస్తున్నాడు. ఈ ఆరోధ్యాయంలో మనస్సుకు ఏ విధమైనటువంటి అభ్యాసం ఇస్తే ఈ మనస్సు నిగ్రహించబడుతుందని చెప్తున్నాడు అనమాట. ఒక ఉదాహరణకి, మత్స్సుకి ఉదాహరణకి అష్టాంగ యోగ విధానం గురించి కృష్ణుడు చెప్పాడు ఈ ఆరోధ్యాయంలో. ఆ అష్టాంగ యోగాన్ని అంతా వినిన తర్వాత అర్జునుడికి అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏమన్నాడంటే, ఒకేసారి ఈ మనస్సును నిగ్రహించడం గురించి మీరు ఇంత అష్టాంగ యోగ పద్ధతి చెప్తున్నారు, కాని ఈ మనస్సును నిగ్రహించడం అనేటువంటిది చాలా చాలా కష్టం స్వామి అంటున్నాడు అనమాట. మనస్సు అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది, దృఢతరమైనటువంటిది. ప్రమాది బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. మనస్సు అనేటువంటిది అత్యంత మొండిదై ఉన్నది. ఈ మనస్సును నిగ్రహించాలంటే బలమైన ప్రచండ వాయువునైనా ఆపగలనేమో కానీ మనస్సు నేను ఆపలేను అంటున్నాడు అనమాట. చంచలం హి మన కృష్ణ అని చెప్తున్నాడు. మనస్సు చాలా చంచలమైంది కృష్ణ అంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు దానికి సమాధానంగా? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం శలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇది ఆరోగ్యానికి మూల సూత్రం. మనస్సు నిగ్రహించడం కష్టమే ఎంతటి వాడికైనా కూడా, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పరిష్కారం ఏమిటంటే అభ్యాసము వైరాగ్యం రెండూ చేస్తే గనక ఈ మనస్సు నిగ్రహించవచ్చు. నిగ్రహించిన మనస్సు యొక్క ప్రయోజనం ఏంటి? పరమాత్ముడికి దగ్గరవుతాం. అందువల్ల ఏ అభ్యాసం చేయాలి, ఏ రకమైన వైరాగ్యం పాటిస్తే ఈ మనస్సు నిగ్రహించవచ్చు అనేది ఆ తర్వాత యొక్క శ్లోకాల్లో చెప్పాడు అన్నమాట. అర్జునుడు ఇవన్నీ విని తర్వాత ఆయనకు సందేహం వచ్చింది. ఏమిటంటే, అది స్వామి నువ్వు చెప్పినట్లుగా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొద్దిమంది కొంతకాలం పాటిస్తారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, మధ్యలోనే పతనమైపోతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? భౌతిక జీవితాన్ని కాదని వచ్చేసారు, ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా ఇంకా సాధించలేకపోయారు. గాలిలో చెదిరిన మేఘం, గాలిలో చెదిరిన మేఘం అది దిక్కు తెలియదు కదా, గాలిలో చెదిరిన మేఘములాగా ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందలేనటువంటి వ్యక్తి పతనమైతే అతని పరిస్థితి ఏమిటి, అతని గమ్యం ఏమిటి, భ్రష్టుడైనటువంటి యోగి యొక్క గమ్యం ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. అది ఇక్కడ అర్జునుడి ప్రశ్న. అర్జునుడికి కలియుగ జనుల యొక్క స్థితి బాగా తెలుసు అన్నమాట. ఏమిటా స్థితి అనంటే, తరచూ ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి యోగి లేదా సాధకుడు పతనాలకు వశమవుతూ ఉంటాడు. అవి తాత్కాలిక పతనాలు కావచ్చు, బలమైనటువంటి పతనాలు కావచ్చు, పతనం అనేది జరుగుతూ ఉంటుంది.
అందుకనే ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటువంటి యోగుల మధ్యలో చాలా మంది మనం చూస్తుంటాం. ప్రారంభంలో చాలా ఉత్సాహంగా భక్తి అని, భగవంతునికి సేవని ఉత్తేజాన్ని చూపించి ఆ తర్వాత కనిపించకుండా కనుమరుగైపోతూ ఉంటారు. అంటే మధ్యలోనే వాళ్ళు చేయాల్సింది చేయకుండా వదిలేశారు. అలాంటి వాళ్ళ స్థితి ఏమిటి అని అడుగుతున్నాడు ఆయన. అర్జునుడు ఎంత దయ వేడు చూడండి. కృష్ణుడు ఏమంటున్నాడు, అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడాను నష్టపోడు. కృష్ణుడు భాగవతం నుంచి ఒక శ్లోకం ఉదాహరణ, ప్రభుపాదులు వారు కృష్ణుడి భావం గురించి చెప్తూ, త్యక్త్వా స్వధర్మం చరణంబుజం హరేర్ అనే శ్లోకం చెప్తారు. భౌతికమైనటువంటి కర్మలు పరిపూర్ణంగా చేయడం వల్ల ఒక వ్యక్తి పొందేటువంటి లాభం ఏమున్నది, ఆధ్యాత్మిక కర్మలు పరిపూర్ణంగా చేయలేక మధ్యలో పతనం అవడం వల్ల ఒక వ్యక్తి పొందే నష్టం ఏమున్నది. భౌతిక కర్మలు ఎంత పరిపూర్ణంగా చేసినా గానీ దానివల్ల నువ్వు పొందే లాభం ఏమున్నది, ఒకటే లాభం, జన్మ మృత్యు జరావ్యాధి. ఈ జన్మలో ఐఏఎస్ చేశారు, లాభం ఏమున్నది వచ్చే జన్మలో, ఈలే అది పుణ్యకర్మ చేసి మానవ జన్మ ప్రాప్తిస్తే. ఆధ్యాత్మికమైనటువంటిది ఆ విధంగా కాదు అంటున్నాడు కృష్ణుడు. ఆధ్యాత్మిక సాధకులకి ఇది చాలా మంచి భరోసా ఇచ్చేటువంటి శ్లోకాలు ఇవి. మనం ఒకవేళ మధ్యలో గనక ఇది చేయలేక ఆపేస్తే ఏం పరిస్థితి, అర్ధంతరంగా ఆగిపోతుందంటే కృష్ణుడు చెప్తున్నాడు ఆగదు, ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మొదలవుతుంది అంటున్నాడు. ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి మొదలవుతుంది. ఒక ఆధ్యాత్మిక సాధకుడు వచ్చాడు, కొంత సాధన చేశాడు, ఏదో ఇంద్రియ భోగానికి లొంగాడు, ఉన్న సాధన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితి ఏంటి? ఇది అర్జునుడి ప్రశ్న. భగవంతుడు కృష్ణుడు సమాధానం ఏమిటి, ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతీ సమాహ. అలా ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి ఆ వ్యక్తి యోగభ్రష్టుడు ఏ ఇంద్రియ భోగాన్ని వాంఛించైతే పతనమయ్యాడో దాన్ని పుణ్యలోకాలకు చేరి అక్కడ అనుభవిస్తాడు చాలా సంవత్సరాలు. తర్వాత సుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో విజాయతే. అదైపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాడు, సుచిమంతుల ఇళ్లలో, శ్రీమంతుల ఇళ్లలో పుట్టి అక్కడ ఆ యోగ భ్రష్టుడు ఎక్కడైతే ఆపేశాడో ఆధ్యాత్మిక సాధన, భగవంతుని సేవ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతాడు. మొదటి నుంచి కాదు, మధ్యలో ఆపిన దగ్గర నుంచి మొదలు పెడతాడు. శ్రీ శ్రీ రాధా గోవిందజీకి, శీల ప్రభుపాదికి దయగా ఊరుకునేవాడు. దీనికి భాష్యంలో ప్రభుపాద ఏమంటున్నారు, ఆధ్యాత్మికంగా యోగ భ్రష్టులు అయ్యేటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారండి. ఒకళ్ళు ఎవరు అంటే, స్వల్పకాలం ఆధ్యాత్మిక భక్తి చేసి పతనమయ్యేవాళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే, సుదీర్ఘకాలం ఆధ్యాత్మిక భక్తి చేసి పతనమయ్యేవాళ్ళు. రెండు రకాలు. కొంతకాలం ఆధ్యాత్మిక భక్తి చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, సుచీనాం శ్రీమతాంగేహే. కొంతకాలం, అల్పకాలం ఆధ్యాత్మిక భక్తి చేసి మధ్యలో వదిలేసిన వాడి పరిస్థితి, సుచిమంతుల ఇళ్లలో, శ్రీమంతుల ఇళ్లలో పుట్టి ఎక్కడి నుంచి అయితే ఆపేశాడో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకున్నాడు. దీర్ఘకాలం భక్తి చేసి మధ్యలో వదిలేసినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, అది ఈరోజు శ్లోకం. ఏమని, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. అలాంటి యోగికి, ఎలాంటి యోగికి, సుదీర్ఘకాలం ఆధ్యాత్మిక భక్తి చేసి ఏదో యాదృచ్ఛికంగా సంభవించిన కొన్ని ఇంద్రియ భోగాలకు వశమై పతనమైతే అతనికి జన్మ శుచిమంతులలో శ్రీమంతులలో కూడా లేదు. ఎవరిళ్లలో, యోగినామేవ కులే భవతి దేవతం. సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి, సంపూర్ణ భక్తి కలిగినటువంటి వంశస్థుల్లో అతను జన్మిస్తాడు. చూడండి, శ్రీమంతులలోనూ శుచిమంతులలోనూ పుడితే భక్తి అనేటువంటిది ఒక అవకాశంగా ఉంటుంది, భక్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున్న లెగిస్తే ఆహారం ఎక్కడనే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా భక్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. అది తప్పనిసరి అయితే కాదు, స్వల్పకాల యోగ భ్రష్టులకి అది ప్రాప్తం. దీర్ఘకాలం భక్తి చేసి యోగ భ్రష్టులు అయినటువంటి వాళ్ళకి ఏది ప్రాప్తం అంటే, స్వయంగా భక్తుల ఇళ్లలోనే జన్మిస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి భక్తి అనేది ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసి తీరాల్సిందే. భక్తి వాళ్ళకి అవకాశం కాదు, ఎంపిక కాదు, తప్పనిసరి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొట్టి మరీ భక్తి చేయిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు బిడ్డల్ని అదే ఆధ్యాత్మిక మార్గంలో పెంచుతారు. అది ఈ లోకంలో లోకే జన్మ ఎదు దృశ్యం. ఈ లోకంలో అటువంటి జన్మ దక్కడం చాలా చాలా అరుదు అంటున్నాడు భగవంతుడు. ప్రభుపాదుల వారు భాష్యం ఏం చెప్తున్నారంటే, రెండు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. ఉన్నతమైనటువంటి ఆచార్యుల ఇంటిలో మంచి మంచి గొప్ప గొప్ప మహాభక్తుల ఇళ్లలో జన్మ తీసుకోవడం సామాన్యమైనటువంటి అవకాశం కాదు, చాలా గొప్ప అదృష్టం అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంస్కారం చేత, శిక్షణ చేత, ఆధ్యాత్మిక విద్య చేత చిన్నప్పటి నుంచే వాడు ఆధ్యాత్మిక సాధన చేయగలుగుతాడు అని అంటూ, దురదృష్టం కొద్దీ భారతదేశంలో ఎంతమంది గొప్ప గొప్ప ఆచార్యులలో పుట్టినటువంటి వాళ్ళు విద్యా శిక్షణ అనే రెండూ లోపించడం వల్ల వాళ్ల వంశస్థులు సంపాదించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కాని ఆధ్యాత్మికమైన సంస్కారాన్ని కాని వీళ్ళు కొనసాగించలేక భ్రష్టులైపోయారు ఒక విషయం. రెండవది, అయినప్పటికీ ఇంకా అనేక మంది వంశస్థులు తమ యొక్క వంశంలో పుట్టినటువంటి మహాభక్తులకు అడుగుజాడలను అనుసరిస్తూ విద్యా శిక్షణ రెండు పొందుతూ వాళ్ళు ఇప్పటికీ భగవత్ కరుణ చేత ఇంకా ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రచారం చేస్తూనే ఉన్నారు. దురదృష్టం కొద్దీ అనేక వంశాలు నాశనం అయిపోయినాయి. అదృష్టం కొద్దీ ఇంకా కొన్ని వంశాలు మాత్రం మిగిలాయి. అక్కడ ఇంకా వంశస్థులు అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకుని గురు శిష్య పరంపరానుగతంగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వాళ్ల యొక్క జీవుల యొక్క మనోమాలిన్యాన్ని తొలగిస్తూ ఉన్నారన్నమాట. మురికున్న చోట మనకు అసౌకర్యంగా ఉంటుంది, మనసులో చాలా మురికి ఉంది, మాలిన్యం. అందువల్లే మనకి లోపల అసౌకర్య భావన. ఆ అసౌకర్య భావనే కామక్రోధ లోపాల రూపంలో ప్రకటమవుతూ ఉంటుంది. ఇవన్నీ చెప్పి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఆ భగవంతునికి కరుణ చేత నా గురువు గారు భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు, నేను ఒక వైష్ణవుల కుటుంబంలో పుట్టాం చిన్నప్పటి నుంచి. ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట, నా గురువు గారు నేను వైష్ణవుల కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి భగవద్భక్తి అనేటువంటి శిక్షణ పొందగలిగాము. పొందిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని పొందాము. ఆ భగవత్ సంకల్పం చేత మేము ఒక సన్నివేశంలో ఇద్దరం కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత నాకు నిజమైనటువంటి లక్ష్యం అనేటువంటిది ఏర్పడింది. ఈ మొత్తం భగవద్గీత మీద గురువు గారి యొక్క పేరు పూర్తిగా చెప్పినటువంటి శ్లోకం ఇది ఒకటే ప్రభుపాదుల వారి భాష్యంలో. కొన్ని కొన్ని సందర్భాల్లో నా గురువు కృప వల్ల నేను చేశాను ఇలాంటివి ఉన్నాయి, కానీ ఈ శ్లోకంలోనే ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు, తన గురువు గారి పేరుని స్పష్టంగా ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములలో జన్మించేటువంటి అవకాశాన్ని భగవత్ కరుణ చేత పొందాము అంటున్నాడు. ఆ భగవత్ సంకల్పం చేత మేము యాదృచ్ఛికంగా కలుసుకోవడం జరిగింది అంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అన్నమాట. వాళ్ళు ఏ విధంగా కలుసుకున్నారు ప్రభుపాదుల వారును వారి గురువు గారు అంటే, వీరి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కలకత్తాలో ప్రచారం చేస్తున్నారు ఆ రోజుల్లో. ఆ రోజులు అంటే ఇంకా స్వతంత్రం రాలేదు, గాంధీవాదం నడుస్తుంది ఒక పక్క. ప్రభుపాదుల వారు ఈయన గాంధీవాది, అందుకని ఈయన ఖద్దరు బట్టలు ధరించేవారు అనమాట. ఖద్దరు బట్టలు ధరించిన వాడు గాంధీవాది అని అప్పుల్లో గుర్తు అనమాట. మామూలుగా ప్రభుపాదుల వారి ఇంటికి వాళ్ళ నాన్నగారు సాధువుల్ని వాళ్ళని వెళ్ళి పిలుస్తుండేవారు. వాళ్ళంతా వచ్చేవాళ్ళు, ఏదో నాలుగు మాటలు చెప్పేది, కాస్త ప్రశాంతి అనేది వెళ్ళిపోయేది, ఇలా చేస్తుండేవాళ్ళు. ప్రభుపాదుల వారికి వాళ్ళ యొక్క వ్యవహారం అంతా చూసిన తర్వాత ఆయనకు ఒక అవగాహన వచ్చింది, సాధువులు అంటారు కానీ వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి సాధువులు కాదు, ఏదో పేరు కోసమో ప్రతిష్ట కోసమో ధనం కోసమో ఈ రకమైనటువంటి వ్యాపకాల కోసం వాళ్ళు సాధువు అనేటువంటి జీవితాన్ని ఆశ్రయించారే గాని నిజంగా భగవద్భక్తిని 10 మందికి ప్రచారం చేసి 10 మంది జీవితాలను బాగు చేయాలనేటువంటి మనోభావన వాళ్ళకి లేదు అని ప్రభుపాదుల వారికి సాధువులంటే అంత ఆసక్తి ఉండేది కాదు, అంతకు పట్టించుకునేవాడు కదా ఆయన. తనపాటికి తను చిన్నప్పటి నుంచి వైష్ణవ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి భక్తి చేసుకునేవాడు. సాధువులంటే ఆయన ఏదో చూసి చూడనట్టుగా ఉండేవాడు. ఈయన జన్మస్థలం కలకత్తా. ఒక సందర్భంలో ఈయన స్నేహితుడు ఈయన దగ్గరికి వచ్చి 1922 కలకత్తాకు ఒక పెద్ద సాధువు వచ్చాడు, మనం ఒకసారి చూసొద్దాం పదా అంటాడు. ఏ సాధువులంటే నాకు అంత నమ్మకం లేదయ్యా, కావాలంటే నువ్వు పోయిరా నేను రాను అంటాడు. నువ్వు అనుకునేటువంటి సాధువు లాంటి వాడు కాదు ఈయన, ఒక్కసారి కలిసి వెళ్ళొద్దాము అని చెప్పన్నారు. ఆయన ప్రభుపాద చెప్తారు, నా వరకైతే నాకు రావడం లేదు, స్నేహితుడుగా నువ్వు వెళుతున్నావు కాబట్టి నీకోసం రమ్మంటే వస్తాను తోడుగాను. అతను అన్నాడు, పోనీ అట్లే అనుకో, నాకు తోడుగానేరా పర్వాలేదు అని చెప్పన్నాడు. ప్రభుపాదుల వారు ఆయన స్నేహితులిద్దరు కలిసి భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. పై అంతస్తులు ఆయన కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నారు. ఇట్లే ఉపన్యాసం చెప్తూ ఉంటే వీళ్ళు ఒక మూల వచ్చి అట్లా కూర్చున్నారు. అలా కూర్చున్నారు లేదో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు టక్కున వాళ్ళ వైపు తిరిగి, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఆంగ్లం బాగా తెలిసిన వాళ్ళు, చైతన్య మహాప్రభు యొక్క ఈ సందేశాన్ని, కృష్ణ భక్తిని పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఎందుకు ప్రచారం చేయకూడదు అని చెప్పన్నారు. పరిచయం లేదు, ఏమి లేదు, ముక్కు ముఖం తెలియదు. అట్లా వచ్చి ఉపన్యాసంలో కూర్చోగానే ఇటు చెప్పేవాళ్ళల్లా టక్కనడి తిరిగి, మీరెందుకు ప్రచారం చేయకూడదు పాశ్చాత్య దేశాలకు వెళ్లి కృష్ణ భక్తిని ఆంగ్లంలో చదువుకున్న విద్యార్థులు అని అడిగేశారు. ప్రభుపాదుల వారికి ఏం అర్థం కాలేదు, ఇదేంటి పరిచయం లేదు ఏం లేదు నన్ను ఒకేసారి అలా చెప్పేశారండి. ఈరోజు భాష్యంలో ప్రభుపాదు అదే అంటున్నారు, మా మొట్టమొదటి సమాగమం భగవత్ సంకల్పం చేత చాలా విచిత్రంగా జరిగిందండి. సరే ఆయన కూర్చున్నారు ప్రభుపాదు, ఈయన ఉపన్యాసం చెప్తున్నారు. ఉపన్యాసం అయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. వెంటనే ఏం చేశారు ప్రభుపాదు, నా ప్రశ్నలు తడక కాస్త ఈయనకి చూపించాలని చెప్పి, సరే స్వామీజీ మీరు అంటున్నారు ఏదో కృష్ణ భక్తి చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రచారం చేయాలి అది ఇది అంటున్నారు, ఎక్కడ చేయాలి ప్రచారం, ఏ స్థితిలో ఉన్నామని చేయాలి ప్రచారం? బానిసత్వంలో మగ్గిపోతుంది భారతదేశం, స్వాతంత్రం ఇంకా సంపాదించలేదు, స్వతంత్ర పోరాటం జరుగుతూనే ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అందరం కూడా నిర్బంధితులమై ఉన్నాం, ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలి, ఎవరి కోసం ప్రచారం చేయాలి? ముందు మనం సంపాదించవలసిన స్వాతంత్రం, దాని తర్వాత మళ్ళీ కృష్ణ భక్తి ప్రచారం అవన్నీ చూడొచ్చు, ఏమంటారు స్వామీజీ అన్నాడు. ఒకే మాట చెప్పారు ఆయన, కృష్ణ భక్తి ప్రచారానికి భారతదేశ స్వాతంత్రానికి ఎటువంటి సంబంధం లేదు, దాని దారి దాన్ని, దీని దారి దీన్ని. స్వతంత్రం రానంత మాత్రాన ఈ కృష్ణభక్తి ప్రచారం కాదని కాదు, స్వతంత్రం వచ్చేసిన తర్వాత కృష్ణభక్తి పూర్తిగా ప్రచారం అవుతుందని కాదు. వ్యక్తిగతంగా ఒకరు ఉద్దేశంగా భగవత్ సేవ చేయాలని సంకల్పంతో పూనుకొని దృఢమైన పట్టుదలతో చేస్తే తప్ప ఈ కృష్ణభక్తి ప్రచారం కాదు, ఈ జీవులు ఉద్ధరించబడరు. సరే స్వామీజీ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మనం స్వేచ్ఛగా ప్రచారం చేయాలంటే మనకి నిజంగా స్వేచ్ఛ లేదు కదా, ఇక్కడ ఎట్లా ప్రచారం చేయమంటారు? అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వస్తుందని నువ్వు ఆశిస్తున్నావా? జీవుడికి కామక్రోధ లోభాల నుంచిను, త్రిగుణాల నుంచిను, జన్మమృత్యు జరావేది నుంచి స్వేచ్ఛ వస్తుందా? భారతదేశానికి స్వాతంత్రం వస్తే జీవుడికి కామక్రోధ లోపాల నుంచి స్వాతంత్రం వస్తుందా? కృష్ణ భక్తి ప్రచారం జరిగినప్పుడే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామం ప్రచారం జరిగినప్పుడు యుగ ధర్మం ఇది, ఇది ప్రచారం జరిగినప్పుడు జీవుడికి నిజమైన స్వాతంత్రం వస్తుంది. కానీ కేవలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన జీవుడికి కామక్రోధ లోపాల నుంచి స్వాతంత్రం రాదు. అయినా స్వతంత్ర పోరాటం దాని దారి దాంది, కృష్ణ భక్తి ప్రచారం దీని దారి దీంది. స్వాతంత్రం కోసం కృష్ణ భక్తి ప్రచారాన్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ విధంగా 2 గంటల సేపు ప్రశ్నలు సమాధానాలు జరుగుతాయి ప్రభుపాదుల వారికి, భక్తిదాన సరస్వతి మహారాజ్. అంతా అయిన తర్వాత సరే స్వామీజీ వెళ్ళొస్తాం అని చెప్పి లేచి నిలబడతారు, మెట్ల దిక్కు కిందకి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు చెప్తాడు అనమాట స్నేహితుడితో, మామూలు స్వామీజీ కాదు ఈయన, చాలా మహాత్ముడైన, ఎంతోమంది సాధువులను చూశాను కానీ నేను ఇంతకుముందు చూసినటువంటి బూటకపు నాటకపు సాధువు కాదు ఈయన. నిజమైనటువంటి కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి, జనుల్ని కాపాడాలి అనేటువంటి దయాహృదయం నిండుగా ఉన్నటువంటి జాలిగుండి గలవాడు ఈ సాధు. ఖచ్చితంగా నేను చేస్తే ఈయన చెప్పిన మాట చేసి తీరుతాను ఏదో ఒక రోజు అని చెప్పి ప్రభుపాదుల వారు స్నేహితుడితో చెప్తూ వెళ్ళిపోతారు. ఈ మాటను ప్రభుపాదుల వారు ఆ తర్వాత కాలంలో గురువుగారి మాట నెరవేర్చడానికి అమెరికా దేశానికి వెళ్తారు. 1965లో 1966లో ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపిస్తారు. న్యూయార్క్లో ప్రచారం చేస్తారు విస్తృతంగా, ప్రపంచమంతా తిరిగి చాలా ఉపన్యాసాల్లో ప్రభుపాదుల వారు ఈ విషయం చెప్తారన్నమాట. నాకు నా గురువు గారికి ఆ రోజు 1922 మా మొట్టమొదటి సమావేశం జరిగినప్పుడు నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నా గురువు గారు ఖండించి నన్ను ఎక్కడికెక్కడ తుంచి తుంచి సమాధానం చెప్పారు. ఏం మాట్లాడడానికి అవకాశం లేనంతగా నేను ఆయన చేతులు ఓడిపోయాను. నాకు అది ఎంత సంతోషం కలిగింది. నా గురుగారి దగ్గర ఆ విధంగా ఓడిపోవడం నాకు ఎంత సంతోషం కలిగింది. ఆ రోజు నేను నా మనసులో ఆ రోజు రాత్రి నిర్ణయించుకున్నాను. హృదయపూర్వకంగా ఆయన నా గురువుగా స్వీకరించాను. ఆయన చెప్పిన ఈ మాట నెరవేర్చడం కోసం జీవితాంతం నేను శ్రమించాను, సేవ చేశాను. ఈ రోజు ఆయన అనుగ్రహం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వచ్చింది. మీలాంటి వాళ్ళంతా కూడా ఆయన పంపించగా వచ్చారు. వచ్చి నా అలాంటి వాడికి సహాయం చేసి ఈ ప్రచారాన్ని ఇంకా వ్యాపింపజేయిస్తున్నారని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తారు. అదే ఈరోజు భాష్యంలో ప్రభుపాదుల వారు అంటున్నారు, నా గురువు గారు నేను వైష్ణవుల కుటుంబంలో పుట్టి భగవంతుని కరుణ చేత చిన్నప్పటి నుంచే భక్తిని అలవరుచుకుని ప్రచారం చేయగలిగాము అంటున్నారు. అంటే భక్తి అనేటువంటిది ప్రచారం చేయడానికి మనకి భగవంతునికి కరుణ అనేటువంటిది అంత ముఖ్యం. భగవంతుని కరుణ ముఖ్యంగా ఉంటేనే అలాంటి వాళ్ళకి మహాపురుషుల యొక్క అనుగ్రహం ఉంటుంది. మహాపురుషుడు అనంటే భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి తాపత్రయం కలిగిన వాడు. ఇంతకుముందు కూడా చెప్పారనమాట, హనుమంతుణ్ణి మహాపురుషుడు అని చెప్పి అంటారు. నిన్న హనుమ జయంతి. హనుమంతుడు ఆయన రాముడి యొక్క కృపని ప్రతి ఒక్క జీవికి కూడా పంచిపెట్టడానికి ఆయన తన యొక్క జీవితాన్ని ఒక గుణపాఠంగా అందరికీ నేర్పిస్తూ వచ్చాడనమాట. ముందు వారం మనం చర్చించామన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో రాణించాలి అని అంటే వాళ్ళకి అహంకారం ఉండకూడదు అని చెప్పాను. అహంకారం ఉండకూడదు అని అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా భగవంతుని యొక్క సేవగా ఆ భగవత్ సంకల్పం చేత నేను స్వామికి సేవగా చేస్తున్నాననేటువంటి భావన ఉండాలి అని చెప్పి అన్నారు. అది మొదటి విషయం. అహంకారం అనే భావన ఉండకూడదు ఆధ్యాత్మిక జీవితం. అది ఎట్లా చెప్తారంటే, హనుమంతుడు లంక నగరానికి సముద్రం దాటడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యంతో ఏమంటారంటే, రాఘవుని యొక్క అస్య రాఘవ నిర్ముక్త శరహ గచ్చే తద్వద్ గవిష్యామి. అంటే ఎవరైతే రాఘవుడు ఉన్నాడో రాఘవుని యొక్క శరం ఎలా అయితే వెళుతుందో తద్వద్ గవిష్యామి, ఆ విధంగా నేను బయలుదేరుతున్నాను సముద్రం దాటడానికి. ఈ మాటలో ఎంత అర్థం ఉంది? రాముడు బాణం గనక వదిలేడనుకోండి అది ఆగుతుంది మధ్యలో, అనుకున్న పని పూర్తి చేసిందాక ఆగదు అది. రాముడు బాణం అట్లాంటిది అనమాట. సుగ్రీవుడు కూడా ఒకసారి పరీక్షించాలనుకుంటాడు. వాళ్ళు ఎంతటి వాడిని నువ్వు చంపుతానంటున్నావు స్వామి, నీ శక్తి ఏంటో తెలుసుకోవాలి ఒకసారి చూపించు అని అంటే రాముడు బాణాన్ని సంధించి 7 మధ్య చెట్లని ఏకకాలంలో ఆయన కూల్చేస్తాడు అనమాట. రాఘవ నిర్ముక్త శరహ, రాఘవుడు బాణం ఏ విధంగా అయితే వెళుతుందో నేను ఆ విధంగా వెళుతున్నాను. హనుమంతుడు మాటలోనే చెప్పాడు, ఆ బాణం పని పూర్తి చేసుకుని కానీ తిరిగి రాదు, నేను అంతే మధ్యలో ఎక్కడ ఆగను. బాణం మధ్యలో ఎక్కడ నాగుతుందా? ఆగి మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కాసేపటి తర్వాత వెళుతుందా? అట్లా లేదు, వెళ్ళిన పని పూర్తి చేసుకుంటుంది. ఆ బాణంలాగా నేను వెళుతున్నాను. బాణానికి ఇంకొక లక్షణం ఏంటంటే చైతన్యం లేదు, శక్తి ఉండదు, సామర్థ్యం కూడా ఉండదు. అవన్నీ ఎవరిస్తారు బాణానికి? బాణాన్ని సంధించేవాడు ఇస్తాడు, దిశ ఆయనే ఇస్తాడు, లక్ష్యం ఆయనే ఇస్తాడు, ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన శక్తి కూడా ఆయనే ఇస్తాడు, అన్ని ఆయనే. మరి బాణం ఏం చేస్తుంది? నిమిత్త మాత్రంగా ఆయన సంధించిన దిశగా వెళ్ళిపోతుంది అంతే. హనుమంతుడు చెప్తున్నాడు, రామబాణంలా నేను వెళుతున్నానంటే నా దగ్గర శక్తి లేదు, సామర్థ్యము లేదు, దిశ తెలీదు, ఏది లేదు. అవన్నీ రాముడు నిర్దేశం చేస్తుంటే అంతరంగంలో నేను వెళుతున్నాను అని చెప్తున్నాడు. అహంకార భావన ఉండకూడదు అనేది మొదటి విషయం. రెండవది ఆస్తిక్య భావన ఉండాలంట. ఆస్తిక్యం అంటే ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆస్తిక్యం అంటే పూర్వాచారులు ఎంత కష్టపడితే ఈ రోజున ఈ జ్ఞానం పరంపరానుగతంగా మన చేతికి వచ్చింది అనేది గుర్తించి పూర్వాచార్యుల పట్ల బోలెడంత విశ్వాసం ఉంచాలంట. మన పూర్వాచార్యులు ఎంతోమంది ఎన్నో విధాలుగా దాడి చేశారు. వాళ్ళు దాడి చేసిన ప్రతి ఒక్కరు మందిరాలను ధ్వంసం చేసి ఉండొచ్చు, విగ్రహాలను కూడాను ధ్వంసం చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి బంగారం అని అవనీయమని చోరీ చేసి ఉండొచ్చు. కానీ దాడి చేసిన వాళ్ళు ఎవరూ కూడాను ఇదో ఈ జ్ఞానాన్ని మాత్రం దోచుకోలేకపోయారు. అవునా కదా? మన కళ్ళ ముందు మనం చూస్తాం చాలా మందిరాలు భారతదేశంలో అవన్నీ ధ్వంసం అయిపోయినాయి. రకరకాల వ్యక్తుల యొక్క దాడుల్లో. జ్ఞానంకి దాడి జరిగిందా? జ్ఞానం అనేది ధ్వంసమైందా? లేదు. ఎందుకంటే పూర్వాచారులు దీన్ని అంత జాగ్రత్తగా హృదయంలో పెట్టుకుని కాబడ్డారనమాట. మానవుడైన ప్రతివాడు కూడా ఆస్తిక్యాన్ని కలిగి ఉండాలి. ఆస్తిక్యం అంటే పూర్వాచారులు ఎంత కష్టపడితే ఈ జ్ఞానాన్ని జాగ్రత్తగా లాక్కొని వచ్చారు ఇక్కడికి. రామానుజాచార్య, మధ్వాచార్య, శ్రీ చైతన్య మహాప్రభు వీళ్ళంతా ఎంత ఎంత విశేషమైనటువంటి కృషి. ఆయన ఆయన శిష్యులు చేస్తే మనకి ఇది వచ్చింది. వీళ్ళ పట్ల మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని, కృతజ్ఞతను కలిగి ఉండాలి. దాన్ని ఆస్తిక్యం అన్నారు. ఆస్తిక్యం అనేటువంటిది కూడా వ్యక్తికి అవసరం. మూడవది అధ్యవసాయం అనేటువంటిది కావాలి. అధ్యవసాయం అంటే ఏంటంటే ఎలా అయినా సరే ఇప్పుడు లభించినటువంటి ఈ మానవ జన్మను ఎట్లాగైనా సరే కష్టపడి సార్థకం చేసుకుని భగవద్ధామం వెళ్లిపోవాలనేటువంటి ఒక ఆరాటం ఉండాలి. దాన్ని అధ్యవసాయం అని చెప్పి అన్నారు. ఈ విధంగా అహంకార భావన లేకుండా ఆస్తిక్యము, అధ్యవసాయము, ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మహాపురుషులు లేదా మహాభక్తుల యొక్క కృపను పొందడానికి అర్హుడవుతాడు. అర్హత పొందిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించాడు సాధకుడు. ప్రారంభించిన తర్వాత అతనికి కావలసినటువంటి లక్షణాలు ఏమిటి? హనుమంతుడు అది కూడా నేర్పిస్తున్నాడు. మొట్టమొదట సాధకుడికి కావలసిన లక్షణం ఏంటంటే ధృతి, పట్టుదల. జపం చేయండి అయ్యా, భగవద్గీత చదవండి అయ్యా అంటే అవి చదివితే ఫలితం వస్తుందో రాదో, జపం చేస్తే దానివల్ల నిజంగా ఆనందం కలుగుతుందో లేదో అనే సంశయం లేకుండా, సంశయాత్మ వినశ్యతి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి, ధృతి పట్టుదలతో చేయాలి. చేసేది కూడా చాలా అత్యంత పట్టుదలతో చేయాలి. అది ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. రెండవది ఏంటంటే దృష్టి ఉండాలి. దృష్టి అంటే ఏకాగ్రత అనమాట. పూర్తి ఏకాగ్రతతో మనం చేసే పని ఏకాగ్రత కనుక చేయలేదనుకోండి, ఆ పనిలో మనకి ఫలవంతం ఉంటుందా? కొన్ని చేసిన పని వల్ల మనకి ఏమన్నా ఆసక్తి ఉంటుందా, రుచి ఉంటుందా, ఆస్వాదన ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదు. పూర్తిగా దాని మీద ఏకాగ్రత వహించి సర్వేంద్రియాలు కూడా దాని మీద లగ్నం చేసి మనో ఇంద్రియాలన్నీ దృష్టి పెట్టి చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఈ లక్షణం చాలా ముఖ్యం అన్నమాట. ఈ లక్షణం చాలా ముఖ్యం. దాని తర్వాత మతి అనేది అవసరం. చేసేటువంటిది ఎలా చేయాలి? మతి పెట్టి చేయాలి. దృష్టి ఉంది, బాగానే ఉంది. దృష్టి అంటే లక్ష్యం పైన, ఇది నేను చేయవలసింది అనేటువంటి దృష్టి. మతి ఉపయోగించాలి దానికి. ఇప్పుడు మతులన్నీ కూడా మామూలుగా ఏమవుతాయంటే గతులు తప్పుతూ ఉంటాయి. ఆ గతి తప్పేటువంటి మతిని మనము స్థితిలో ఉంచి ఆ ఆధ్యాత్మిక సాధన చేయాలి. మతి ఎప్పుడు గతి తప్పుతుంది చెప్పండి? కోరికలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినప్పుడు గతి తప్పుతుంది. ఆ గతి తప్పేటువంటి మతిని మనము దాన్ని యథాస్థితిలో ఉంచి సాధన చేయాలన్న. నాలుగోది ఏమిటంటే దక్ష్యం. సాధన చేయడానికి వ్యతిరేకమైనటువంటి వాటిని వదిలిపెట్టేయాలి, దూరం చేసేయాలి. వాటిని కనీసం దగ్గర దాపుల్లోకి రానివ్వకూడదు. ఏమిటి నాలుగు చూడండి? ధృతి, దృష్టి, మతి, దక్ష్యం. ఈ నాలుగు గనక ఉన్నట్లయితే అతను ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. ఈ విషయాన్ని హనుమంతుడు నిరూపించాడు. లంకకు బయలుదేరబోయే ముందుగా రామబాణంలాగా వెళుతున్నానని చెప్పి అహంకారం లేదని నిరూపించాడు. సంపాది చెప్పిన మాటల మీద విశ్వాసంతో గౌరవంతో బయలుదేరాడు. సంపాది చెప్పింది కానీ అక్కడ లంకలో సీత ఉన్నదో లేదో ఈయనకి తెలియదు. ఇంకా సముద్రం అంత లంక ఉందో లేదో కూడా ఇంకా తెలియదు. సముద్రం అపారంగా ఉంది. కానీ ఆస్తిక్యం ఇంతకుముందు చెప్పుకున్నాం, పెద్దవాళ్ల మాటల మీద విశ్వాసం అనేటువంటిది పెట్టి వెళ్ళిపోయాడు. మూడోది అధ్యవసాయం ఉంది ఈయనకి. అధ్యవసాయం అంటే అనుకున్న దాన్ని సాధించాలనేటువంటి ఒక ఆరాటం ఉందన్నమాట. ఆ మూడింటితో పాటు ఆయనకి ఏముంది అంటే ధృతి ఉంది, పట్టుదల. ఖచ్చితంగా నేను సీత జాడ తెలుసుకుని వస్తాను, లంకకి వెళ్తాను, లంకలో దొరకకపోతే స్వర్గానికి వెళ్ళి చూస్తాను, అక్కడ దొరకకపోతే మళ్ళీ లంకకే వెళ్ళి ఆ రావణాసుని పట్టుకొచ్చి ఈ రాముడికి అప్పచెప్పి రాముడిని అడిగేటట్టు చేస్తాను, సీతను ఎక్కడ తీసుకెళ్ళావయ్యా అని చెప్పి. అంత పట్టుదల ఉంది హనుమంతుడి మనసులో, అంత పట్టుదలతో వెళ్తున్నాడు. దృష్టి పూర్తిగా దాని మీద దృష్టి పెట్టిపోతున్నాడు. మధ్యలో మైనా కూడా అడ్డం వస్తే కూడా తీసేశాడు పక్కకి. నా దృష్టి అంతా అదే, వేరేది లేదు. మతి, చాలా మతి ఉపయోగించాడు. సురస ఎదురైనప్పుడు సురస ఎదురైనప్పుడు సురస విశాలంగా నోటిని పెంచుతోంది అనమాట. హనుమంతుడు కూడా తన యొక్క కాయాన్ని పెంచుతున్నాడు. ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి అని చెప్పంటారు. అప్పుడు ఆయన మతి ఉపయోగించాడు. ఇది నోరు పెంచుకుంటా ఉంటే నేను ఏ విధంగా నా కాయం పెంచుకుంటే సురస కూడా నోరు పెంచుతుంది, ఉపయోగం ఏముంది? మతి ఉపయోగించి చక్కన అంగుష్టమాత్రుడు అంటే బొటన వేలంత పరిమాణంలోకి వచ్చేసి నోట్లోకి వెళ్లి బయటకు వచ్చేసి నువ్వు అన్నమాట నెరవేర్చేశాను టాటా చెప్పేసి మతి ఉపయోగించాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎవరొచ్చారు? సింహిక. భక్తికి వ్యతిరేకమైనటువంటిది. అప్పుడే సూత్రం ఉపయోగించాడు, దాక్ష్యం తీసేశాడు, దూరంగా తోలేశాడు, అసలు దరిదాపులు లేకుండా చేసేశాడు. దరిదాపులు అంటే భూమి మీద లేకుండా చేసేశాడు, దూరం చేసేశాడు అనమాట. శిష్య రాధా గోవింద భగవానికి శీల ప్రభుపాదికి హితాయ గౌర్ ప్రేమ పూర్తిగా దూరం చేశాడు. దూరం చేసేసిన తర్వాత ఇప్పుడు సముద్రం దాటేశాడు. సముద్రం దాటేసిన తర్వాత ఇప్పుడు ఇంకా లంకా నగరం కనబడింది ఆయనకి. వెళ్ళగానే లంకా నగరం లేదు, అక్కడ సముద్రం దాటగానే ఒక పర్వతం ఉంది, సువల అనేటువంటి ఒక పర్వతం అది. ఆ పర్వతం తర్వాత అరిష్టమని ఇంకో పర్వతం ఉంది. ఆ పర్వతం తర్వాత త్రికూటచల పర్వతం ఉంది. ఆ త్రికూటచల పర్వతం పైన లంకా నగరం ఉంది. సముద్రం దాటగానే ఈయన ముందు ఆ సువల అనేటువంటి పర్వతం పైకి ఎక్కి పరిస్థంతా చూశాడు అనమాట. రావణాసురుడు ఎంత పకడ్బందీగా పెట్టుకున్నాడంటే, అంటే ఈ రోజున మనకి కంప్యూటర్ సిస్టమ్స్ ఇవి అవి ఉన్నాయి కదా, ఏదైతే లేజర్ అని అవని ఇవని ఉన్నాయి. వేరే వాళ్ళ కారిని పరాయి వాళ్ళు తీయాలని చూస్తే అది మోగుతుంది అనమాట, హారణ మోగుతుంది. రావణాసురుడు అప్పుల్లోనే ఉంచాడు ఈ పద్ధతులన్నీ. ఆయన పద్ధతులు ఇంకా ఎంత పెద్దవంటే, మొదటి పర్వతం ఉంది కదా, రెండవ పర్వతం వచ్చి అరిష్టం, ఈ రెండు పర్వతాలకి మధ్యన పెద్ద కందకం ఉంటుందన్నమాట. కందకం అంటే అగడ్తలు అంటారు, తెలుసు కదా, పెద్ద కందకం లోతుగా ఉంటుంది, దాని నిండా నీరు ఉంటుంది, ఆ నీటిలో ముసళ్ళు ఉంటాయి, కందకం అన్నమాట. ఈ పర్వతం నుంచి ఆ పర్వతానికి వెళ్ళాలంటే చాలా యోజనాలు ఉంటుంది ఆ కందకం, దాన్ని దాటుకొని కానీ పోవాలి. దాన్ని దాటాలంటే పైన వంతెనలు ఉంటాయి, ఈ పర్వతానికి ఈ పర్వతానికి వంతెన ఉంటుంది. ఆ వంతెన ఎలా ఉంటుందంటే ఇలా ఉండదు, ఆ వంతెన ఇలా ఉంటుంది, రెండు పర్వతాల మీద ఇలా ఉంటుంది. ఆ వంతెనలు ఎటువంటివంటే, రావణాసురుడికి కానీ ఆయనకి సంబంధికులు కానీ అయిన వాళ్ళు వస్తే వంతెన ఇలా దగ్గరకు వస్తుంది, కాని వాళ్ళు వస్తే వంతెన ఇలా వచ్చేస్తుంది, దూరం అయిపోతుంది. అప్పుడే ఉంది ఈ టెక్నాలజీ, రావణాసురుడు పెట్టుకున్నాడు అది. కాని వాళ్ళు వస్తే వంతెన ఇలా లేచిపోతుంది, అయిన వాళ్ళు వస్తేనే వంతెన కిందకు వస్తుంది, దాటుకొని రెండో పర్వతం మీదకి వెళ్ళచ్చు. దానికి చుట్టూ కూడా నాలుగు వంతెనలు అనమాట ఉండేది. తూర్పున ఒక వంతెన ఉంది, పడమరన ఒక వంతెన, దక్షిణాన ఉత్తరాన. తర్వాత శతఘ్నులు పెట్టుకున్నాడు. శతఘ్నులు అంటే తెలుసు కదా, ఫిరంగులు అంటారు, అవి పెట్టుకున్నాడు. తర్వాత రాళ్లను వెదలేటువంటి ఉత్పలకాలు అనేటువంటి యంత్రాలు పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టుకుని ఆయన చాలా చాలా పకడ్బందీ రక్షణ పెట్టుకున్నాడు అనమాట. ఇవన్నీ దాటుకున్న తర్వాత త్రికూటచల పర్వతం పైన లంక ఉంది. హనుమంతుడు అవన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఆ లంకా నగరం ఎలా ఎంత శోభాయమానంగా ఉందో చూస్తున్నాడు. ఆయన అనుకున్నాడు హనుమంతుడు, ఇది విశ్వకర్మ చేత్తో చేసినట్లేదు, ఇది మనసుతో మనసు పెట్టి చేసినట్టుంది, అంత అద్భుతంగా ఉంది లంకా నగరం. దాన్ని గమనిస్తున్నాడు అనమాట హనుమంతుడు. ఈ లంకలో కదా సీతాదేవి ఉన్నది అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, భగవంతుడి యొక్క సృష్టిలో ఎంత గొప్పతనం. ఈ శరీరం అనేటువంటిది కూడా, ఆ శరీరాన్ని, ఆ శరీరంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని ఆయన ఎంత గొప్పగా ఏర్పరిచాడంటే, మెదడు, మెదడులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి నరాలు, వాటి యొక్క పనితనం చాలా అద్భుతమైనటువంటిది. మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారనమాట, జయచంద్ర అని చెప్పి, ఈ మెదడుకు సంబంధించినటువంటి వైద్య విద్య అధ్యయనం చేస్తున్నాడు. ఆయన అంటాడు, భగవంతుడి దగ్గర సృష్టిలో అత్యంత గొప్ప విచిత్రమైన అద్భుతమైనది మెదడు. కొన్ని లక్షల కణాలు ఉండి అవన్నీ ఒకదానికొకటి ఎంత సునిశ్చితంగా ఏర్పడి ఉన్నాయో, వైద్య శాస్త్రానికి అంతు చిక్కనటువంటి విషయం అది అని చెప్పి అంటూ ఉంటాడు. అలాంటి ఆ భగవంతుడు ఈ శరీరంలో ఏర్పరిచినటువంటి గొప్పతనం ఏంటంటే, మనకి కూడాను ఇక్కడ వంతెనలాగా మనకి రంధ్రాలు ఉన్నాయి. ఏమిటవి? ఇంద్రియాలు, కళ్ళని, చెవులని, ముక్కని, నోరని. ఇవి కూడా ఎలాంటివంటే ఆ వంతెన లాంటివే. మనకు ఇష్టం లేనివి కనపడి అనుకో, తక్క తలదిప్పుకుంటాం. అదే ఇష్టమైనవి కనపడితే ఆసక్తిగా చూస్తాం. ఇష్టం లేని వినపడితే అక్కడ చెవి ఉన్నా కానీ చెవికి ఏమి వినపడదు, ఎందుకంటే ఇష్టం లేదు. అదే ఇష్టమైనవి ఎంత సుదూరంలో ఆ మ్యూజిక్ వస్తున్నా కానీ బాగా వినపడుతుంది. అది ఈ వంతెన లాంటివి అనమాట. రావణాసుడు ఏర్పాటు చేసుకున్న వంతెన లాంటివి. ఈ శరీరం చూడండి, ఇది ఎంత గొప్ప నగరం ఇది. ఇది కూడా ఈ నగరాన్ని అనుకునే ద్వారాలు కూడా అలాంటివే. మనకి ఇష్టమైనటువంటి వాటి మీద మనము చక్కగా లగ్నం చేసుకోవచ్చు, ఇష్టం లేని వాటి నుంచి విరమించుకోవచ్చు. మనం చేసిన పొరపాటు ఏమిటంటే, భగవంతుడు ఏ ప్రమేయం కోసం ఇచ్చాడు దీన్ని? ఈ ద్వారాలన్నీ అంటే నేత్రాలు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, ఈ చర్మం కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయనకు సేవ చేసుకుని తరించమని వీటిని ఇచ్చాడు. నేత్రాలతో ఆ దివ్య దర్శనం చేసుకోమని, చెవులతో ఆ దివ్యనామాన్ని వైభవాల్ని ఇలా వినమని, నోటితో ఆ దివ్యనామాన్ని వైభవాల్ని కీర్తించమని, నాలుగుతో ఆ స్వామి ప్రసాదాన్ని చక్కగా రుచి చూడమని, అదేవిధంగా నాసికతో ఆ భగవదర్పితమైనటువంటి అగరబత్తిని కానీ పుష్పాలను కానీ తులసి దళాలను కానీ ఆగ్రహించమని ఈ విధంగా ఇచ్చాడు ఆయన. వీటిని ఇస్తే ఈ అద్భుతమైనటువంటి ఈ నగరాన్ని మనం ఏం చేశామంటే, భగవంతుడు మంచి ఒక సత్ప్రయోజనం కోసం వీటిని ఇస్తే మనం ఈ నగరాన్ని తీసుకెళ్లి రావణాసురుడికి అప్పచెప్పేశాం. రావణాసురుడు ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ నగరం. అంతేనా? లంక ఎవరు ఆధీనంలో ఉంది? రావణాసురుడు ఆధీనంలో ఉంది. ఎవరు ఈ రావణాసురుడు? మనలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి మనస్సు. ఈ ఆరోగ్యం అంతా మనస్సు గురించే. కలుషితమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో దాన్ని రావణ అని చెప్పి అన్నారు. ఆ రావణాసురుడు ఆధీనంలో ఉంది లంకా నగరం. అట్లా ఈ ఒక మంచి శరీరం కలు ధర్మ సాధనం అని చెప్పి ధర్మాన్ని, ధర్మ స్వరూపుడైనటువంటి దేవదేవుణ్ణి సాధించడానికి లభించినటువంటి ఈ శరీరాన్ని ఎవరి చేతిలో పెట్టాం? తీసుకెళ్లి తీసుకోను ఆయన రావణ అని చెప్పి ఆయనకు అప్పచెప్పేసి, సరే అప్పచెప్పాం బానే ఉంది, ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ అలానే ఉన్నాయి, ఇప్పుడు నేర్చుకోవలసింది ఏంటి అనంటే, లంకలో ఒకరు నిర్బంధి ఉన్నారు ప్రస్తుతం. ఎవరు? మన కథాంశంలో సీతాదేవి. ఆ సీతాదేవి యొక్క భావన తెచ్చుకోవాలి ఇప్పుడు. అది మనం సాధించాల్సింది ఇక్కడ. ఆ భావన తెచ్చుకోవడానికి హనుమంతుడు లాంటి మహాభక్తుడు, ఆచార్యుడికి అనుగ్రహం కావాలి. అంతే. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సన్నివేశం మొత్తాన్ని రామాయణంలో ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఇప్పుడు ఈ హనుమంతుడు సముద్రం దాటేది ఏమంటారు? సుందరకాండ అంటారు. సుందరకాండ అంటే ఎంతో సుందరమైనటువంటి అంశంతో కూడినటువంటిది అని అర్థం. సుందరకాండని ఎందుకు అక్కడ చెప్పారు అంటే, వాల్మీకి దానికి నానార్థాలు అనేకం ఇచ్చాడు అనమాట. ఆ నానార్థాలన్నీ కూడా తెలుసుకుని ఆనందించమని. ఒక ప్రముఖమైన అర్థం ఏం చెప్తున్నాడంటే, వాల్మీకి ఎందుకు ఇది సుందరకాండ అయిందంటే, సహజంగా భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఎవరైనా కానీ, ఏ స్త్రీ అయినా కానీ ఎలాంటి వ్యక్తిని కోరుకుంటుందంటే, ధనవంతుడైన వాడు, శక్తివంతుడైన వాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, మహాబలశాలి అయినటువంటి వాడు, అత్యంత పేరు ప్రతిష్టలు పదవులు కలిగినటువంటి వాడైన వాడు తనవాడు కావాలని చెప్పి కోరుకుంటుంది. తనవాడు కావాలని కోరుకుంటుంది అంతే. అది దక్కుతారో లేదనేటువంటిది తెలీదు. సీతాదేవి విషయంలో ఏమైందంటే, శక్తివంతుడు, పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, మహాబలశాలి అయినటువంటి రావణాసురుడు నన్ను స్వీకరించు, నేను దాసుని అవుతాను అంటున్నాడు సీతాదేవి విషయంలో. లోకంలో స్త్రీలందరూ అలాంటి వాడు దొరికితే బాగుండు అనుకుంటారు. సీతాదేవి ఏమిటంటే, అలాంటి వాడు రావణాసురుడు తన దగ్గరికి వచ్చి నన్ను స్వీకరించి నేను నీకు దాసున్నాయి, నీకు ఊడిగని చేస్తాను అంటుంటే రావణాసురుడిని చీపో దుష్టుడా అని చెప్పి దూరం చేస్తూ, రాజ్యం పూర్తిగా కోల్పోయిన వాడు, పదవులు ప్రతిష్టలు ఏమీ లేనటువంటి వాడు, అసలు ఉన్నాడో లేదో తెలియనటువంటి వాడు. మరి రాముడు అడవిలో ఉన్నాడో లేదో తెలియదు ఈమెకి. వదిలేసి వచ్చేసిన తర్వాత, అపహరించిన తర్వాత రాముడు అడవుల్లో ఎక్కడున్నాడో ఏమో తెలియదు. ఉన్నాడో లేడో తెలియనటువంటి వాడు అయినటువంటి రాముణ్ణి మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ, ఆయన్ని అంకిత భావంతో సేవిస్తూ, మనసులో కేవలం ఆయన పట్ల మాత్రమే సేవాభావన కలిగి ఉండి రావణాసురుణ్ణి చీపొమ్మని చెప్పి చెప్పింది. వాల్మీకి ఏమంటున్నాడంటే, ఇది సీతాదేవిలో ఉండేటువంటి సౌందర్యము అంటున్నాడు. సీతాదేవిలో గొప్ప సౌందర్యమైనటువంటి భావన ఏమిటంటే, అన్ని ఉన్నటువంటి రావణాసురుడు దగ్గరికి వచ్చి దాసుడు అవుతాను నన్ను అంగీకరించన్నా కూడా చీపు అని చెప్పి, ఎంతో గొప్ప పవిత్రంగా రాముడు ఏమీ లేనివాడు, ఉన్నాడో లేదో తెలియనివాడు అయినప్పటికీ ఆయన్ను నమ్ముకొని జీవిస్తూ ఉంది. అక్కడ సీతాదేవిలో ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి గుణాన్ని చూసి, ఆ సౌందర్యాన్ని చూసి దీన్ని సుందరకాండ అని పేరు పెట్టాడండి వాళ్ళు. సౌందర్యం అనంటే ఇక్కడ అది చెప్తున్నాడు వాల్మీకి. మనం మామూలుగా సౌందర్యం అంటే ఏం చూస్తాము? దేహపరమైనటువంటి అందచందాలు చూస్తాం. వాల్మీకి ఏమంటాడంటే, సీతాదేవిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణం సీతాదేవిని అనేక సార్లు సౌందర్యవతి అని రామాయణంలో వర్ణించిందంట. అది విషయం. అంతేకాకుండా అంత గొప్ప సౌందర్య లక్షణాలు కలిగినటువంటి సీతాదేవిని తల్లిని ఏ విధంగానే సరే అన్వేషించాలనే పట్టుదలతో వస్తున్నటువంటి హనుమంతుడు కూడా సుందరమైన వాడు. కాబట్టి ఆ హనుమంతుడు చేసిన అన్వేషణ కాబట్టి దీనికి సుందరకాండ. మరి అంత సుందరమైన సేవాభావన కలిగినటువంటి హనుమంతుడిని పంపించిన వాడు ఎవరు? రామసుందరం. కాబట్టి ఆ రామసుందరుడు పంపించాడు కాబట్టి ఇది సుందరకాండ. ఇలా చాలా నానా అర్థాలు చెప్పాడు అనమాట వాల్మీకి. చెప్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఒకే విషయం చెప్తున్నాడు, ధృతి దృష్టి మతి దక్ష ఏవన్ చత్వార్ స్వకర్మసు న వినశ్యతి అంటున్నాడు. ఎవరైతే స్వకర్మలో ఈ నాలుగిటిని కలిగి ఉంటారో, ఏవన్ చత్వార్ అంటే ఎవరైతే ఈ నాలుగు విషయాలు కలిగి ఉంటాడో తన స్వకర్మలో, శిష్య రాధగోవింద భగవానికి, శీల ప్రభుపాదికి, మితాయి గౌరతులు, అలాంటి వ్యక్తి స్వకర్మస్సు న వినశ్యతి, అతనికి స్వకర్మలో అతను ఓటమి చూసే అవకాశమే లేదంట. ఈ నాలుగు విషయాలు మనకి దక్కాలంటే ఆ హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఆశించాలి. అందులో తిరుపతి పుణ్యక్షేత్రం అంటే జాపాలి నేను వెళ్ళాం, ఎంతో వైభవంగా అక్కడ చక్కగా హనుమంతునికి పూజలు సేవలు అన్నీ జరుగుతున్నాయి. ఒకే లోటు ఏంటంటే భక్తుల యొక్క నామ సంకీర్తన లేదు అక్కడ. ఉండుండొచ్చు, మేము వెళ్ళిన సమయంలో లేదు. ఆ నామ సంకీర్తన లేకపోయేసరికి ఏదో వెలితిగా ఉన్నట్టు కనపడుతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అదే నామ సంకీర్తన ఉంటే అడవులన్నీ నామంతో ప్రకాశిస్తూ ప్రకంపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. హనుమంతుడికి అది ఇష్టమైనటువంటిది. హనుమంతుణ్ణి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ నామ సంకీర్తన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. మనకు ఈ ధృతి దృష్టి మతి దక్షం ఈ నాలుగిటిని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి హనుమంతుని యొక్క కృపను మనము ప్రార్థిస్తూ, హనుమంతుడు ఇప్పుడు ఎంతవరకు వచ్చాడు? సముద్రం దాటిన తర్వాత సువల అనేటువంటి పర్వతం పైకి వచ్చి పరిస్థితి అంతా కూడా ఒకసారి గమనిస్తున్నాడు, ఏమేమి ఉన్నాయి ఏంటనేది. మూడో పర్వతం అది, ఏది? త్రికూటాచలం. దానిపైన ఉంది లంకానగరం. ఇంకా తర్వాత ఏం చేశాడు హనుమంతుడు అనేది తదుపరి ఉపన్యాసంలో మనం చూద్దాం. ఈరోజు అపర ఏకాదశి, చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి ఇది. దీనికి ఏకాదశి మహత్యం ఇది వచ్చి బ్రహ్మాండ పురాణంలో యుధిష్ఠిర మహారాజు, శ్రీకృష్ణుడు వారిద్దరి మధ్య సంభాషణలో దీని గురించి పేర్కొన్నారు. ముఖ్యంగా దీనిలో చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఈ ఏకాదశి పాటించిన వ్యక్తికి ఆధ్యాత్మిక గురువును స్వీకరించాము, ఆయన చెప్పిన నియమాలు ఇంకా సరిగ్గా పాటించలేకపోతున్నాం. గురువు చెప్పిన నియమాలు పాటించకపోవడం కూడా పాపమే అంట. ఈ అపర ఏకాదశిని మనస్ఫూర్తిగా పాటించిన వాడికి ఆ పాపం పోతుందంట, మనకు ఉపయోగపడే ప్రయోజనం. ఇంకా మిగతా ఉన్నాయి, భూదానము, గోదానము, వస్త్రదానము, ఆ దానం, ఈ దానం, అన్ని దానాలకెల్లా ఏ దానం గొప్పది? అన్నదానం గొప్పది, అన్న ప్రసాద దానం గొప్పది. దానికన్నా గొప్పది ఏది? జ్ఞానదానం గొప్పది. ఈ భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో ఈ గీతా జ్ఞానాన్ని దానం చేస్తే ఈ జ్ఞానదానం అన్నిటికన్నా గొప్పది. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు. ఏమని? 18వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్వపిదాస్యతి భక్తి మై పరాం కృత్వా మామే వశ్యత్య సంశయః. ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని నా భక్తులకు వివరిస్తూ ఉంటాడో అలాంటి వాడికి శుద్ధ భక్తి యోగాన్ని ప్రాప్తింపజేస్తాను, అంతిమాన సందేహం లేకుండా అతను నన్ను చేరుతాడు. ఈ శ్లోకం వరకు బాగానే ఉంది. దీని తర్వాత శ్లోకం చదివితే కృష్ణుడికి ఈ జ్ఞానదానం పట్ల ఎంత ఇష్టం అనేది మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే కృష్ణుడు ఆ శ్లోకంలో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని దానం చేస్తాడో అలాంటి వాడు ఈ ప్రపంచంలో అలాంటి వాడికన్నా కూడా ఇష్టమైన వాడు నాకు ఇంకొకడు లేడు, ఈ ప్రపంచంలోనే లేడు. ఈ ప్రపంచంలో అతనికన్నా నాకు ఇష్టమైన వాడు ఒక్కడు కూడా లేడు, అతను నాకు అత్యంత ఇష్టడు అంటున్నాడు. ఈ మాట పెద్ద మాట. ప్రపంచాన్నంతా ఒక ఎత్తుగా పెట్టి జ్ఞానాన్ని దానం చేసేటువంటి భక్తుడిని ఒక ఎత్తుగా పెట్టి ఈ భక్తుడే ప్రపంచం కన్నా నాకు ఎక్కువ అని చెప్తున్నాడు ఆయన. సహజంగా ఈ మాట మనం ఎమోషన్లోకి వచ్చినప్పుడు చెప్తుంటాం, అతనికన్నా ఈ ప్రపంచంలో నాకు మించినవాడు ఎవరు లేరయ్యా అని చెప్పంటాం. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని దానం చేసేవాడికన్నా కూడా మించినవాడు ఈ ప్రపంచంలో నాకు మరొకడు లేడు అంటున్నాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం దానం చేయడం వల్ల ఏమవుతుంది, మనకి యథార్థంగా ఈ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి మనలో వస్తాయన్నమాట. ఈ జ్ఞానాన్ని మనం దానం చేసేంత యోగ్యత మనకి లేదు, వాళ్ళకి ఆ యోగ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా అథవా యోగినామేవ, వైష్ణవుల కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి భగవద్ భక్తి చేసి మనకందరికీ ఆ భక్తి ప్రసాదించినటువంటి వాళ్ళు, వాళ్ళ అనుగ్రహం చేత వాళ్ళ నుంచి మనం భిక్షగా పొందినటువంటి దీనిని 10 మందికి మనము తెలియజేసే ప్రయత్నంతో మనం మరింత పొందగలుగుతాం. ఇక్కడ రహస్యం అది. మనము 10 మందికి దీని గురించి చెప్పాలని ప్రయత్నిస్తున్న కొలది ఏం చేస్తారు ఆచార్యులు, అరే వీడికి ఇచ్చే బుద్ధి ఉంది, పంచే బుద్ధి ఉంది కాబట్టి వీడికి పెంచుదామని చెప్పేసి వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు, సాక్షాత్కారాన్ని ఇస్తూ ఉంటారు. ఈ ఏకాదశి మహత్యంలో ఆ రహస్యం ఉంది. మనం గురువు గారి దగ్గర దీక్ష తీసుకుని ఆయన చెప్పే నియమాలు కొన్ని పాటించలేకుంటే కూడా అది పాపం కనుక ఆ పాపం కూడా ఈ అపర ఏకాదశి పాటిస్తే పోతుందంట. అటువంటిది ఈ అపర ఏకాదశి. ఈ ఏకాదశి నాడు మనము హనుమంతుడి గురించి, ప్రభుపాదుల వారి గురించి, ఆయన గురువు గారి గురించి చెప్పుకునే భాగ్యాన్ని పొందామంటే అది కూడా ఒక అదృష్టం. కాబట్టి ఏకాదశి తిరిగారి నామాలు చెప్పి హనుమంతుడికి ఇష్టమైనటువంటి ఒక కార్యం ఉంది, ఆ కార్యం చేసి మనం ముగిద్దాం. నాతో పాటు చెప్పండి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, ఉత్తరద ఏకాదశి, క్షత్రిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వరుత్ని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. ఈ ఏకాదశి నామాలు చెప్పడం వల్ల ఏకాదశి చేయని వారికి ఈరోజు ఏకాదశి చేసినంత ఫలితం వస్తుంది. అయితే షరతు ఏమిటంటే వచ్చే ఏకాదశి నుంచి వాళ్ళు ఏకాదశిని పాటించాలి. ఇప్పటికే ఏకాదశి చేస్తున్న వారికి మహాద్వాదశి పాటించినటువంటి ఫలితం కలుగుతుంది. హరే కృష్ణ. ఒక విషయం ఏంటంటే ఇక్కడ హనుమంతుడు ఏమంటాడంటే బయలుదేరబోయే ముందు రామార్థం వానరార్థం చ క్రియా దుష్కరం అని చెప్తాడు. రాముడి కోసం, ఈ వానరుల కోసం ఈ కష్ట సాధ్యమైనటువంటి పని నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. అంటే భక్తుల కోసం, భగవంతుని కోసం కష్టమైనప్పటికీ కూడా ఆ పని నేను చేసి తీరుతున్నాను అని చెప్పి రాముడు భక్తుడైన హనుమంతుడు లంకాయానం చేసే ముందు చెప్పే మాట. మనం కూడా ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని భగవంతుడి కోసం, భక్తులు శుద్ధ భక్తుల కోసం క్లిష్టమైన పని, కష్టమైన పని అయినా కానీ మనం చేయడానికి సిద్ధమైనప్పుడే నిజమైన అనుగ్రహం మనకి దక్కుతుంది. హరే కృష్ణ.